మొదటివాడు కడపటి వాడు యూదా గోత్ర కొదమ సింహం
మీకు పరలోకం చూడాలని ఉందా? అవునండి, అసలు నాకు పరలోకం వెళ్ళిపోవాలనే ఉంది అని మీరు అంటూ ఉండొచ్చు. ప్రకటన 4:5 ఈ వర్తమానం మీకు పరలోక దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది. ఇక వినండి.
యేసుక్రీస్తు వారి శుభనామమున మీకందరికీ శుభం.
మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం 4:1-5 వరకు జాగ్రత్తగా వినండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడి ఉన్నది, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా విన్నాను. ఆ మాట్లాడినవాడు అన్నాడు, ఇక్కడికి ఎక్కిరా, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరుస్తాను. వెంటనే నేను ఆత్మవశుణ్ణి అయ్యాను. ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉన్నది. ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించే ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉన్నది. సింహాసనము చుట్టూ 24 సింహాసనములున్నాయి. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారై కూర్చున్నారు. ఆ సింహాసనములలో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుతున్నాయి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలిస్తున్నాయి. అవి దేవుని 7 ఆత్మలు. ప్రకటన గ్రంథం 4:1 సన్నివేశం మారింది. సంఘం ఇప్పుడు క్రీస్తుతో పరలోకంలో ఉంది. 4:1 నుండి ఈ గ్రంథం చివరి వరకు సంఘం ప్రసక్తే లేదు. ముగింపులో సంఘానికి ఆహ్వానం మటుకు ఇయ్యబడింది అంతే. మొదటి 3 సంఘం అనే మాట 19 వచ్చింది. కావాలంటే లెక్క పెట్టుకొని చూసుకోండి. ఇప్పుడైతే 4 సంఘం ఇక్కడ లేదు, పరలోకంలో అక్కడ ఉంది. ప్రభువును కలుసుకోవడానికి మధ్యాకాశానికి ఎత్తబడింది. ఫిలదెల్ఫియా కాలంలో ఎత్తబడింది. అయితే లవదికయ్య తరహా సంఘం ఇక్కడే దిగబడిపోయింది. మహాశ్రమల కాలంలో విడువబడిన సంఘం ఇక్కడే ఉంటుంది. అది వధువు సంఘం కాదు, వేశ్య సంఘం. ప్రకటన 7 వచ్చేటప్పటికి భయంకరమైన దృశ్యం మనకు కనపడుతుంది. పరలోకానికి వెళ్ళిన తరువాత సంఘం కాదు, ఆమె యేసు వధువు, తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె. 4:22 వరకు ప్రకటన గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన 2 యోహాను తాను చూచిన వాటిని, ఉన్నవాటిని, వీటి వెంట కలుగబోయే వాటిని రాశాడు. 4:1 జరగబోయే సంగతులే. 4:1 నుండి 22:16 వరకు సంఘం అనే మాటే రాదు. చివరికి సంఘము కోసము ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చేందుకు యేసు అనే నేను నా దూతను పంపాను అన్నాడు. యోహాను శుభవార్త 17:16 అంటోంది, నేను లోక సంబంధిని కానట్లు వీరు లోక సంబంధులు కారు. యోహాను శువార్త 14:3 ప్రభు అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్మను తీసుకొని పోతాను. ఇప్పుడు 4:1 సంఘం పరలోకంలో ఉంది. సంఘం అక్కడికి ఎలా వెళ్ళింది అంటారా? పౌలునడగండి, చెప్తాడు. 1 4:17 ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువుకు ఎదురేగడానికి ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. 1 కొరింథీ 15:51-52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాము. బూర మోగుతుంది, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు, మనము మార్పు పొందుతాము. విశ్వాసులకు ఒకనొక రోజున అంతరిక్షయాత్ర, వారికి పరలోకపు తలుపు భార్లాగా తెరుచుకుంటుంది. సంఘం తన వరుడైన క్రీస్తుతో ఉంటుంది. క్రీస్తు పరలోకమందుండి ఈ లోక చరిత్రను చివరి ఘట్టం వరకు నడిపిస్తూ ఉంటాడు. అదంతా మనం 6వ అధ్యాయంలో చూస్తాము. సంఘం ఒక పేరు కాదు, ఈ యుగంలో క్రీస్తునందు విశ్వాసముంచిన వారందరూ కలిసి సంఘముగా ఏర్పడుతున్నారు. సంఘం అనే మాటకు సరైన గ్రీకు పదం ఎక్లిషియా. లోకములో నుండి పిలువబడిన వారు సంఘమవుతున్నారు. సంఘం పరలోకానికి ఎత్తబడి వెళ్ళిపోయిన తరువాత సంఘానికి ఒక పేరు వచ్చింది. ఒకటేమిటి, కొన్ని పేర్లతో సంఘం పిలువబడుతుంది. ప్రకటన 4వ అధ్యాయంలో 24 పెద్దలు సంఘానికి ప్రతినిధులు. పరలోకంలో సంఘం పెండ్లి కుమార్తె, ఆమె తన కొత్త ఇంటికి పరలోకానికి వచ్చింది. అది నూతన యెరూషలేము. అయితే ఈ భూమి మీదనే దిగబడిపోయిన సంఘం ఒక వ్యవస్థగానే మిగిలిపోతుంది. అది సంఘం అనబడదు, దానికి వేశ్య అని పేరు. సంఘం ఎత్తబడిన తరువాత విడువబడిన సంఘం ఆదివారం ఆరాధనకు కూడుకుంటుందని ఊహించండి. అదే లవదికయ్య సంఘం, కాని అందులో క్రీస్తు ఉండడు. అది ఉమ్మివేయబడిన వేశ్య సంఘం. ప్రకటన 6వ అధ్యాయం నుండి తీర్పు వెంబడి తీర్పు వస్తూనే ఉంటాయి. అయితే ఈ తీర్పులు దేవుని సంఘం మీదికి రావు. సంఘం ఎత్తబడి పరలోకంలో ఉంది. 4వ అధ్యాయం నుండి జరగబోయే సంగతులను గురించిన ప్రవచనాలున్నాయి. ప్రకటన గ్రంథానికి కేంద్రంలో యేసుక్రీస్తు ఉన్నాడు. సంఘటనలన్నీ ఆయన చుట్టూరా జరుగుతున్నాయి, తిరుగుతున్నాయి. సంఘటనలను ఆయనే ఒక నిర్దిష్టమైన బిందువు వరకు తెచ్చి సమస్తమును ముగిస్తాడు. సింహాసనం మధ్యన గొర్రెపిల్ల కూర్చుని ఉంది. యేసు లోకపాపము కోసమై చనిపోయిన దేవుని గొర్రెపిల్ల. ఆయనే తీర్పరి, న్యాయాధిపతి, సింహాసనాసీనుడు. పరలోకంలో జరిగినవి జరిగినట్లే పరిశుద్ధాత్మ మనకు చెబుతున్నాడు. ఇందులో మర్మము లేదు, రహస్యము లేదు. ఇహపర లోకాల మధ్య వారధిని సునాయాసంగా దాటగలము. పరిశుద్ధాత్మ పరలోక సంఘటనలు ఇక్కడ జరిగినట్లుగానే కండ్లకు కట్టినట్లు వర్ణించగలడు. ఇవి మనిషి ఊహపోహలు కావు, దేవుని ఆత్మ వివరిస్తున్న ఆధ్యాత్మిక వాస్తవాలు, సత్యాలు. ఇది దేవుని ప్రత్యక్షం, దేవుడు బయలుపరచిన విశేషాలు. మనం పరలోకంలో ఉండి చూచినట్లే రాయబడింది. సంఘం ఇప్పుడు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుతో ఉంది. సంఘం విశ్వాసుల యాజకత్వం. 4-5 అధ్యాయాలలో పరలోకం మనల్ని ఆహ్వానిస్తోంది. ప్రత్యక్షం చూడండి, ప్రకటన వినండి. మహాశ్రమలు, 4 ఆశ్వికులు, యేసును చూడండి. ఆయన ప్రవక్త, యాజకుడు, రాజు. యేసే దేవుడు. ఆయన మనందరి ఆరాధనకు పాత్రుడు. ఇప్పుడు పరలోక సింహాసనాన్ని చూతాము. ఇక మీదట జరగవలసిన సంగతులు యోహాను చూచాడు, విన్నాడు. చూచేది, వినేది దూరదర్శన కార్యక్రమం. దేవుడు చూపుతున్నాడు, చెబుతున్నాడు. మనం చూస్తాము, వింటాము. పరలోకం అద్భుత సీమ. పరలోకం వాస్తవం, నిజమైన చోటు. అదేదో ఊహాలోకమనుకోకండి. పరలోకమందు తలుపు తెరువబడింది. ప్రకటన గ్రంథంలో 4 చోట్ల తలుపు తెరువబడింది. ప్రకటన 3వ అధ్యాయం 8వ వచనం ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు అన్నాడు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచాను. అనగా వాక్యం ప్రకటించడానికి అవకాశపు తలుపులు ప్రభువు తెరిచాడు. 2. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం లవదికయ సంఘంతో ప్రభు అన్నాడు, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతని వద్దకు వస్తాను, అతనితో నేను నాతో అతడు భోంచేస్తాము. ఈ తలుపు హృదయపు తలుపు. 3. ప్రకటన 4:1 ఇక్కడ పరలోకపు తలుపు తెరువబడింది, పరలోకంలోకి ప్రవేశ ద్వారం క్రీస్తే. 4. ప్రకటన 19:11 పరలోకం తెరువబడింది, ఆ తెరువబడిన ద్వారం కుండా యేసు ప్రభు 2వ సారి వస్తాడు. మహాశ్రమల ముగింపులో ఆయన వస్తాడు, సమస్త అవినీతిని ఆయన అంతమొందిస్తాడు, దేవుని రాజ్య వ్యతిరేక శక్తులను ఆయన అణిచివేస్తాడు. అప్పుడాయన తన రాజ్యం స్థాపిస్తాడు. ఈ ద్వారం ఎప్పుడూ తెరువబడే ఉంటుంది. యేసు ప్రభు యోహాను సువార్త 14:6 అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడూ దేవుని వద్దకు రాడు. యోహాను సువార్త 10:9 ప్రభు అన్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోతూ బయటికి వస్తూ మేత మేస్తూ ఉంటాడు. ఆయన వచ్చి నీ హృదయపు తలుపు తట్టుతున్నాడంటే ఇంతకంటే ఆశ్చర్యం మరేముంది? ఇక్కడికి ఎక్కిరా అనే స్వరం వినిపించింది. పరలోకం యోహానును పిలిచింది, పైకి ఎక్కిరమ్మన్నది. యేసు యొక్క రక్షిత ప్రజలందరికీ ఈ పిలుపు వర్తిస్తుంది. 1 యోహాను 3:3 మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్నదాన్ని మీకు తెలియచేస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మనం కూడా యోహానులాగే ఎక్కి వెడతాము. బూరధ్వని వలె ఆ స్వరం మాట్లాడింది, అంటే బూర మాట్లాడదు, యేసుక్రీస్తు స్వరం బూరలాగా ధ్వనించింది. ఇది సాంకేతిక భాష. నా ముందు మైకు ఉంది, మైకు మాట్లాడదు, మాట్లాడేది నేను. అలాగే యేసు కంఠధ్వని బూరలాగా మోగింది. 1 తెస్సలోనిపత్రిక 4:16 పౌలన్నాడు, ఆర్భాటముతో ప్రధానదూత శబ్దముతో దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడు, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువుకు ఎదురేగుతాము, ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. యోహాను యేసు స్వరం విన్నాడు, పైకి ఎక్కిరా. ఎత్తబడటమంటే ఇదే, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరుస్తాను అనగా సంఘము ఎత్తబడిన తరువాత జరగబోయే సంగతులను ప్రభువు యోహానుకు చూపుతాను అంటున్నాడు. వెంటనే అంటే రెప్పపాటులో. ఇంకా రెప్పదించటం కాదు, ఎత్తడం ఎంతసేపు? సెకండులో 1000వ భాగం. ఎంత త్వరితంగా దృశ్యాలు కదలిపోతున్నాయో చూచారా? పరిశుద్ధాత్మ యోహానును సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. యోహాను సువార్త 16:13 పరలోకంలో సింహాసనముంది, దేవుడు సార్వభౌముడు, దేవుని రాజధాని నగరం పరలోకం, అది తండ్రి సింహాసనం, ఆయన కుమారుడు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. కీర్తనలు 130:1 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేసే వరకు నా కుడిపార్శ్వమున కూర్చో. యోహాను చూచింది తీర్పు సింహాసనం. సంఘం భూమిపై లేదు, దేవుని తీర్పు ఈ లోకం మీదికి వస్తుంది. త్రియేక దేవుని సింహాసనమది, రంగులు వివిధ వర్ణములతో శోభాయమానంగా కనిపించే సింహాసనం. 2:5 పరిశుద్ధాత్మ, 3వ వచనంలో తండ్రి, 5వ వచనంలో కుమారుడు ఉన్నారు. వెలగల రాళ్ళు ధగధగ మెరిసిపోతున్నాయి. సూర్యకాంతమును పోలినవాడు ప్రధాన యాజకుని న్యాయ విధాన పథకంలో నూతన యెరూషలేము పునాదిలో ఈ రాయి ప్రకాశవంతమైనది. పద్మరాగం ఆరోహణమైన క్రీస్తుకు సంకేతం. పద్మరాగం పునరుత్థానుడైన యేసును సూచిస్తోంది. యేసు ఆది సంభూతుడు. నోవహు జలప్రళయం తరువాత దేవుడు చేసిన నిబంధన సంకేతం మేఘధనుస్సు. ఇది మరకతం రంగులో ఉంది. మరకతం ఆకుపచ్చ రంగు. ఇది కృపకు చిహ్నం. పెంతికోస్తు నుండి సంఘం ఎత్తబడే వరకు మొత్తం సంఘానికి వీరు ప్రతినిధులు. తెల్లని వస్త్రములు వారు ధరించుకొని ఉన్నారు. తెల్లని వస్త్రాలు యేసుక్రీస్తు నీతికి గుర్తు. 2 కొరింథీ 5:21 మనమాయన యందు దేవుని నీతి అవుతున్నాము. వారు బంగారు కిరీటాలు ధరించారు. ఇది పరిపాలనను సూచిస్తోంది. యాకోబు పత్రిక 1:12 ప్రభువు తనను ప్రేమించేవారికి ఈ కిరీటం బహుమానంగా ఇస్తాడు. ఉరుములు మెరుపులు తీర్పును సూచిస్తాయి. వీటి మధ్య యేసు కంఠధ్వని అధికారపూర్వకంగా వినబడుతోంది. ఆయనే సమస్తమును శాసిస్తున్నాడు. దేవుని 7 ఆత్మలు 7 దీపములు దేవుని ఆత్మ సంపూర్ణతను సూచించే సంకేతాలివి. దేవునికి స్తోత్రం. ఈ పాఠంలో 3 ఆకర్షణీయమైన సంకేతాలున్నాయి. 1 తలుపు 2 సింహాసనం 3 మేఘధనుస్సు తలుపు తెరిచి ఉండగానే మనం ప్రవేశించాలి. ప్రకటన గ్రంథం యేసు సింహాసన గ్రంథం. ఆ అందాన్ని వర్ణించడానికి సూర్యకాంతాన్ని పద్మరాగాన్ని యోహాను పేర్కొన్నాడు. ప్రస్తుతం సైతాను సింహాసనం ఇప్పుడు ఈ భూమి మీదే ఉంది. దేవుని సింహాసనం పరలోకంలో ఉంది. ఇది విజయ చిహ్నం. మరకతం వంటి మేఘధనుస్సు సింహాసనాన్ని ఆవరించి ఉన్నది. ఇది అర్ధవృత్తం కాదు, గుండ్రంగా ఉంది. తీర్పునకు ముందు ఇది కనిపించింది. నోవహు జలప్రళయం తీర్పు తరువాత మేఘధనుస్సు కనిపించింది. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
ప్రకటన గ